ಶ್ರೀ ಗುರು ಗಣಪತಿ ವಾಣಿ ಅಯಕಂಬಭಕ್ತ ಪಕ್ಷಿಣಾಸ್ವಾನ ಚರಣ ಸ್ಮರಣ ಮವಿದ್ಯಾಹರಣೇ ಕರಣಂ ನಮಾಸ್ತು ಸಚ್ಚರಣ ಓಂ ಗುರುರ್ ಬ್ರಹ್ಮ ಗುರುರ್ ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಅರುಣಾ ಕರುಣಾತರಂಗಿತಾಕ್ಷಿ ಮೃತಪಾಶಾಂಕುಶ ಪುಷ್ಪಮಾನ ಚಾಪ ಅನಿಮಾದಿ ದುರಾಮೃತಾಮಯೂಖೈಃ ಅಹದಿತ್ಯೇವ ವಿಭಾವಯೇ ಭವಾನಿ ಧಿಯಾಯೇ ತ್ವತ್ತಾ ಪುನಸ್ತಾ ವಿಕಸಿತ ವದನಾ ಪದ್ಮ ಪತ್ರಾಯತಾಕ್ಷಿ ಹೇಮಾಭಾ ವಸ್ತ್ರ ಕರಕರಿತಲಸೇಮ ಪದ್ಮಾಂಗೀ ಸರ್ವಾಲಂಕಾರಯುಕ್ತ ಸತತಮಭಯದ ಭಕ್ತನಂದ್ರಾಂ ಭವಾನಿ ಶ್ರೀವಿದ್ಯಾ ಶಾಂತಮೂರ್ತಿ ಸಕಲ ಸುರಂತ ಸರ್ವಸಂಗ ಪ್ರದಾತ್ರಿ ಸಕುಂಕುಮಲೇಪನಾಮಿಕಸ್ತೂರಿಕಾ ಸಮಂದಹಸಿತೇಕ್ಷಣಾಂ ಸಸರಚಾಪಪಾಶಾಂಕುಶಾಂ ಅಶೇಷಜನಮೋಹಿನೀಂ ಅರುಣಮಾಲ್ಯಭೂಷಾಂಬರಾಂ ಜಪಾಕುಸುಮಭಾಸುರಾಂ ಜಪವಿಭೋ ಸ್ಮರೇ ವಂದಿತಾ ಅಹಂಕಾರ ಹರಿಂಕಾರ ರಹಸ್ಯಯುಕ್ತ ಶೃಂಕಾರ ಗೂಢಾರ್ಥ ಮಹಾವಿಭೂತ್ಯ ಓಂಕಾರ ಮರ್ಮ ಪ್ರತಿಪಾದಿನೇಭ್ಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಗುರುಪಾದುಕಾಭ್ಯ
ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಗುರುಪಾದುಕಾಭ್ಯ
ಶ್ರೀ ಸೌಂದರ್ಯದ ಹರಿ ಆನಂದದ ಹರಿ ನಾಮ ಪ್ರಥಮ ಭಾಗ ಶಿವ ಯದಿ ಭವತಿ ಚಕ್ರ ಪ್ರಭವಿತು ನಚೇ ದೇವೋ ನ ಖಲು ಕುಶಲ ಸ್ಪಂದಿತು ಮಹಿ ಅತ ಸ್ವಾಮಾರಾಧ್ಯ ಹರಿ ಹರಿ ಪಾಪಮಕೃತ ಪುಣ್ಯ ಪ್ರಭವತಿ ತವ ಚರಣ ಪಂಕ್ತೇರುಹ ಭವಂ ವಿರಿಂಚಿ ಸಂಚಿನ್ವನ್ ವಿರಚಯತಿ ಲೋಕಾಧಿಪಲಂ ವಹ್ಯೇನಂ ಶೌರಿ ಕದಮಪಿ ಸಹಸ್ರೇಣ ಶಿರಸಾ ಹರಸ್ಸಂ ಅವಿಧ್ಯಾಮಸ್ತಿರೀಪನಗರೆ ಜಡಾ ಮಕರ
Ya, hasta Pati rapisa
अलमपि मुद्रा विरचना गति प्रादश्य श्रमणमशनाद्या सुधामप्यास्वाद्य प्रतिभयजरामृत्युहरिणी विपद्यन्ते विश्वे विधिशतमखाद्यादविशदः करालं यक्ष्वेलं कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननिकाटङ्कमहिमा किरीटं वैरिंशं परिहर पुरःकैटभपितः कठोरे कोटीरे स्खलसि यहि जम्भारिपुटं प्रणम्येष्वेतेषु रसभवया तस्य भवनं भवस्याभ्युत्थानि तव परिजनोऽसिं विजयने माद्याभिरभिपः निषेव्ये नित्ये त्वामहमिति सदा भयति वः किमाश्चर्यं तस्य त्रिनयनसमृद्धि तृणयतः महासम्पत्तारचयति राजनविः चतुष्षष्ट्या तन्त्रै सफलमतिसन्धाय प्रसव परतन्त्रै पशुपतिः पुनस्त्वन्निर्बन्धादखिल पुरुषाघटना स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमवाम् शिवश्चित्तामः शिव भवविशीतकिरणः स्मरोऽहं परामारहरयः अमीरुल्लेकाभिस्तुभिः नवसानिता भजन्ते वर्णास्ते तव जनमिनावयवताम् स्मरन्यो लक्ष्मीम् कृपयमिदमादौ तव मनोः निधायै शिववति महाभोगवसिताः भजन्ति त्वां चिन्तामनिबद्धाश्रवलयाः शिवा पुनर्जुम्बन्तः सुरभिकृतभाराः शरीरं त्वं शम्भो शशिभिरवक्षोरुभयुगम् तवात्मानं मन्ये भगवति नवात्मानवनवम् अतः शेषशेषी स्वयमुभयसाधारणतया स्थितः सम्बन्धो वां समरसपरानुपरयोः मनस्त्वं यो मत्वम् मरुदसि मरुत्सारसि त्वमापस्त्वयि परिणयाशां नहि परम् त्वमेव स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दातानं शिवयुवति भावीनपि कृषे तवाज्ञाप्यप्रस्थम् तपन शशिकोटिद्युतिधवम् परं शत्रुत्वं ते परिमिलिपपार्श्वं भवति वा त्वमाराध्यत्वत्या कविशसि शुचीनामविषये निरालोके लोके निवसति भानो बभुवने विशुद्धौ ते शुद्ध स्फटिकविशदं व्योमजनकम् शिवं सेवे देवीमपि शिव समानौ व्यवसिता ययोक्तात्यायात्या शुचिकिरणसारूप्यसरणे विभूतान्तं देहं सद्वन्द्वं किमपि महता न सचरम्
Señora मधुरा भोगवतिका अवन्ति दृष्टिस्ते बहुनगर विस्तार विजया ध्रुवं तत्तन्नाम व्यवहरण योग्या विजयते
कवीनां सम्बद्धस्तदपमकरन्दैकभरितुम् कटाक्षव्याक्षेप
यमनकलभो कर्णयुगलम्
अमुं च तौ दृष्ट्वा नवनवरसास्वादपमलम् असूया सर्गाकरिकनयनम् किञ्चिदरुणम् शिवे शृङ्गाराद्रा परिपरजने कुत्सनपरा सरोषा गङ्गाया शिरिषचरिते विस्मयवती हराजिव्योपीता सरसुरसौ काव्यजयी सखीषुस्मेराते मयि जननि दृष्टिः सकरुणा गते कर्णाभ्यरुणम् गरुडैव पक्ष्माणि प्रसनरसविद्रावणकवे इमे नेत्रे गोत्राधरपतिकुलोत्तम सकलिके तवाकर्णा कृष्णस्मरशरविरासमयतः शुभचक्रैवर्ण्यम् यति परपलीलाञ्जनतया विभाति ीशानवैपि पुनः स्रष्टुं देवान् त्रिण हरिरुद्रानुपरता रजसत्त्वं विप्रोक्तम इति गुणानां त्रयमिव पवित्रीकर्तुं नः पशुपतिपराधीनहृदये दयामित्रैत्रै अरुणभवव श्यामरुचिः तपशोनो वत्सा तपनतनये पिभुवमनु त्रयाणां चित्तानाम् उपमयसि सम्भेदमनगम्
निमेषोन्मेषाभ्यं प्रलयमुदयं याति जगति तवेद्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषास्तव दृशः
तवापनयनपैशुच्यचकिताः निलीयं ते तो ये नियतमनिमेषाः सपरिपाः इयं च श्रीरुप प्रविशति स्नपय कृपया मामपि शिवे अनेकाय धन्यो भवति न जगे त्वमेवाहर्येव समपरनिपातो हिमपरः अरालम्बोपायुपम पदराजन्यतमये न केषामाहत्ये कुसुमशरतो
तिरश्चीनो यत्र श्रवणपथमुल्लङ्घ्य विलसन् अपाङ्गौ व्यासङ्गो दिशति सरसन्धानदिशणा स्फुरद्गण्डा भोग
प्रतिफलतताकुलम् चतुश्चक्रम् मन्ये तव मुखमिदम् मन्मथरथम् यमारुह्य तव निरभमर्गेन्दुचरणम्
महावीरो मारपतये सज्जितवते
सरस्वत्या सूक्ति अमृतलहरी कौशलहरी विभन्त्या सर्वाणि
ಶರಣ ಚುಲುಕಾಭ್ಯಾಮ ಚಮತ್ಕಾರ ಶಾಭಾಶಿರ ಕುಂಡಲ ಬಣ ಚಮತ್ಕಾರಚನ ಮಾಚಷ್ಟಯುವತಿ ಅಸೌನಾಶಾವಂಸಸ್ವೇನ ಗಿರಿ ವಂಶಧ್ವಜಪಟಿ ತ್ವಯೋನೇದೀಯ ಫಲತು ಫಲಮಸ್ಮಾಕಮುಚಿತಂ
ವಹಂತ್ಯಂತರ್ಮುಕ್ತಾ ಶಿಶಿರಕರನಿಶ್ವಾಸಗಲಿತಂ ಸಮೃದ್ಧ್ಯಾಯಸ್ತಾಸಾಂ ಬಹಿರಪಿ ಚ ಮುಕ್ತಾ ಮಣಿಧರಃ ಪ್ರಕೃತ್ಯಾ ರಕ್ತಾಯಾಸ್ತವ ಸುದತಿ ದನಂದಶ್ಚಲ ರುಚೇ
ಜನಯತು ಫಲಂ ಪಿತೃಮಲತಾ ನ ಬಿಂಬಂ ನ ಬಿಂಬಂ ಪ್ರತಿಫಲನರಾತಾ ದರ್ಶಿತಂ ಸುಲಾಮದ್ಯಾರೋಹಿಲಚೇತಕಲಯಾ ಸ್ಮಿತಜ್ಯೋತ್ಸ್ನಾಜಾಲಂ ತವ ವದನ ಚಂದ್ರಸ್ಯ ಪಿಬತಾಮಾಸೀದತಿರಸತಯಾ ಚಕ್ಷು ಗರಿಮಾ ಅಪಸ್ತೆ ಸೀತಾಂಶೋರಮೃತಲಹರಿ ಆಂಗಯ ಪಿಬಂತಿ ಸ್ವಚ್ಛಂದಂ ನಿಶಿಶಿ ಭೃಶಂ ಅವಿಶ್ರಾಂತಂ ಪ್ರತ್ಯೋ ಗುಣಗಣ ಕಥಾ
ಸಮಸ್ತಾಪಣ ಭುವ ನಾ ಪಾಪ ರಾಗ ಪಾಪ Yeah. Yeah.
ಬಿಂಬಂ ಜಲಮಯಂ
ಕಲಾಭಿಃ ಕರ್ಪೂರೈಃ
ಮರಕತ ಕರಂಡಂ ನಿಬಿಡಿತಂ ಅತಸ್ವದ್ ಭೋಗೇನ ಪ್ರತಿದಿನಮಿದಂ ತೃಪ್ತ ಕುಹರಂ ವಿಧಿರ್ಭೂಯೋ ಭೂಯೋ ನಿಬಿಡಯತಿ ನೋನಂ ತವ ಕೃತೇ ಪುರಾರಾಮೇವ ಪುರಮಸಿ ತಪಸ್ವ ಶರಣಯೋ ಸಪರಿಯಾ ಪರಿಯಾಮ ಸರಳ ಪರಮಾನಾಮ ಸುಲಭ ಕಲತ್ರಂ ವೈಧಾಪತಿ ಭಜಂತೇ ನ ಕವಯಃ ಶ್ರಿಯೋ ದೇವ್ಯಾಭವತಿ ಪತಿ ವೈರಪಿ ಧಮೈ ಮಹೇಂ ತವ ಸತ್ಸಾಮಿ ಶ್ಲೋಕಾಲನ್ನು ವಾಟ್ನಿ ప్రక్షిప్త శ్లోకాలు అని కూడా అంటారు. అంటే ఇవి ప్రక్షిప్తం చేశారు ఈ మూడు కూడా. యాక్చువల్గా ఇందులో ఆఖరి ఇదే నిత్యస్మేరే అన్నది పూర్తి చేయకుండా మంద శ్లోకాలు అవమర్కుండా అంటారు కనుక ఈ మూడు ఒకసారి చదివేసుకుందాం, అయిపోతుంది మనకి, పూర్తి అయిపోతుంది పాఠం. సమాధి ముకుర
తామంబరమణి
అక్కడ ఇంకొక పాఠాంతరం కూడా ఉందండి. శ్రేణి భయాదాస్యస్మిత అని కూడా ఉందన్నమాట. మనం ఏదో ఒకటి అనుకుందాం. భయాదాస్యాదంత శ్రేణి మృణ
పదే
ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ ఆదిపరాశక్త్యై నమః. ఓం సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. నిన్న 99వ శ్లోకం చెప్పుకున్నాం మనం. అంటే సరస్వత్యా లక్ష్మ్యా విహరి సపత్ను విహరతి గతే పాతివ్రత్యం శిబిరయతి రమ్యేన వపుష చిరంజీవన్నేవ క్షపిత పశుపాశం వ్యతికర పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. అమ్మా అని అక్కడ చక్కగా అమ్మని సంబోధిస్తూ స్వామివారు ఏం చెప్తున్నారంటే, అమ్మ నిన్ను స్తుతి చేస్తే సరస్వతి కటాక్షము కలుగుతుంది, లక్ష్మీ కటాక్షము కలుగుతుంది, అంతేకాదు సౌందర్యం కూడా కలుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే బ్రహ్మగారు విష్ణువు గారు ఏమండి మన్మధుడు గారు వీరి ముగ్గురికి వాళ్ళ భార్య మమ్మల్ని అన్యాయం చేసిపోతున్నారు అనిపిస్తోంది. అది ఒక చమత్కారంగా చెప్పారన్నమాట అక్కడ. అంటే అటువంటి గొప్పదైన స్థితి అమ్మా నిన్ను స్థుతించిన వాళ్ళకి లభిస్తుంది. అయితే ఇక్కడ ఏమన్నారంటే ఇవి మూడే కాకుండా ఇంకొకటి కూడా ఇస్తాం. అది ఏమిటంటే మోక్ష ఫలాన్ని ఇస్తాం, మాకు ముక్తిని ప్రసాదిస్తాం, మాకు జనన మరణ మృత్యు రూపమైనటువంటి ఈ సంసార బంధం నుంచి మమ్మల్ని విముక్తులను చేస్తావమ్మా, అటువంటిది యొక్క కరుణ అని నిన్న మనం చెప్పుకున్నాం. అంటే ఏంటి, బ్రతికుండగానే జీవన్ముక్తుడు అవుతాడు అని. బాబుజీ మహారాజు గారు కూడా మనకి చెప్పింది ఏంటి, ఆయన చెప్పింది ఏంటి అంటే మన శరీరం మీద మనం జ్వరం ఎలా అనుభవిస్తామో, ఒక తలనొప్పి ఎలా అనుభవిస్తామో, ఆత్మ ఆనందం కూడా అలాగే అనుభవించాలి. అది అనుభవించేది కానీ ఆత్మను చూడబడేది కాదు. ఆత్మ అనేటువంటి చూడబడేది నన్ను నేను ఏం చూసుకుంటానండి, అర్థంలో చూస్తే నా పైన ఇది కనబడుతుంది ఈ రూపం, కానీ ఇది కాదుగా నా అసలు రూపం, ఇదే కాదుగా నా అసలు రూపం, ఇది కాదుగా అనుకుంటే ఇదే కాదుగా నా అసలు రూపం. నా రూపంలో నాలుగున్నాయి అని చెప్పుకున్నాం 97వ శ్లోకంలో. సూక్ష్మ స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణ దేహం, ఏమండి తురీయం, అలాగే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయం. నాలుగవది ఒకటి ఉంది. ఈ మూడు అవస్థల్లోనూ ఈ మూడు దేహాల్లోనూ కూడా ఉంటూ వాటన్నిటినీ ప్రకాశింపజేస్తూ వాటికి విలక్షణంగా ఉంటూ ఆయా పరిస్థితులలో మన దేహం జ్ఞానం గాని మన అవస్థల్లో గాని మన అనుభవాలను మళ్ళీ మనకి చెప్తున్నటువంటి ఎవరు సీయర్ అంటారు ఆయన. ఆయన చూస్తారంటే అదే తురియం అంటే అదే జగన్మాత అంటాం, అదే ఆదిశక్తి అంటాం, అదే గురుశక్తి అంటాం. శక్తి అనేటటువంటిది అన్నిటిలోనూ కూడా అనుసూయంగా ఉంది కదా. కనుక ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం అన్నమాట, ఇవన్నీ మనం ఈ అనుభవం అనేటటువంటి చచ్చిపోయాక తెలుసుకుందాం అనుకుంటే ఆ చచ్చిపోయిన శవం వినలేదు, కనలేదు, ఆలోచించలేదు, ఏమీ చేయలేదు కదా. దాని మీద మన చెంబులు చెంబులు బిందెలు బిందెలు లేదు అంటే కుండలు కుండలు నీళ్లు పోసినా వేడ నీళ్లు పోసినా ఏం నీళ్లు పోసినా దానికి ఏమైనా తెలుస్తుందా అండి? మనం పోస్తున్నాం అంటే దానికి ఏమైనా తెలుస్తుందా? తెలియదు. కానీ మనం బ్రతికుండగా చచ్చిపోయాక మనకి ముక్తినిస్తాను అని బాబుజీ మనకి గ్యారంటీ ఇచ్చారు, చెప్పారా? విదేహ ముక్తినిస్తాను నేను అని చెప్పారా? విదేహ ముక్తి అంటే ఏంటి? ఆశ్రమాన్ని ఆశ్రయించుకున్న వాళ్ళెవ్వరికీ కూడా మరొక జన్మ లేదు అని చెప్పారు. అంటే చచ్చిపోయాక మళ్ళీ జన్మ రాకుండా ఉండడం నేను చూస్తాను, కానీ బ్రతికుండగా మీ జన్మని స్వర్గం చేసుకుంటారు నరకం చేసుకుంటారు. దానినే మిల్టన్ అనే ఒక గొప్ప మహానుభావుడు అన్నాడు, హెల్ నరకము స్వర్గము అనేది ఎక్కడో లేవు, నీ చేతుల్లో ఉన్నాయి. నువ్వు ఏది చేసుకుంటావో అది స్వర్గం, నువ్వు ఏది చేసుకుంటావో అది నరకం. ఏమండి తన మన ఆరోజు కూడా చెప్పుకున్నా, తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకం అండ్రు తథ్యపు సుమతి. కనుక మన మీద ఆధారపడింది, మన 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 యొక్క జీవితాన్ని మనం స్వర్గమయం చేసుకుంటావా లేదు నరకమయం చేసుకుంటావా అని మనకి మనమే తెలియ చేసుకోవాలి. నరకం ఎప్పుడు చూస్తాము అంటే ఎంతసేపు స్థూల దేహాన్ని నమ్ముకుని బతుకుతూ ఉంటే ఇదే నాకు శాశ్వతం, అయ్యో ఇదిలా అయిపోయింది, అయ్యో ఇదిలా అయిపోయింది అని మనం బాధపడుతున్నాం అనుకోండి, దానివల్ల బాధ వస్తుంది. కానీ ఇలా అయిపోయింది అన్న దేహాన్ని కూడా చూస్తున్న నేనున్నాను చూసారా? నేను సత్యం, దేహం ఎప్పటికైనా అస్థి జాయతే వర్ధతే పరిణమతే అపక్షీయతే నశ్యతి అని ఈ ఆరుని షట్ భావవికారాలు అంటారు. ఆరు భావవికారాలు అంటే అస్థి తల్లి కడుపులో ఒక చిన్న కణంగా ఉంది, జాయతే బయటకు పుట్టింది, లేదు ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు జాయతే అస్థి అని కూడా కొంతమంది కొన్ని చోట్ల చెప్పబడుతుంది. జాయతే పుట్టాకనే మనకు ఒక ఉడి కంటూ వస్తుంది, పుట్టాక ఉంది అంటున్నాం. పుట్టక ముందర ఏముందండి? దాన్నే పుట్టక ముందర ఏ పేరు పెట్టాలి అంటే ఆల్లేదు అని అంటారు కదా. ఇంకా పుట్టనే లేదు, పిల్లాడో పిల్లో కూడా తెలియదు, అయినా అది అమెరికాలో పెడతారు, అలా పెడతారు ఎందుకంటే వాళ్ళకి కొంచెం తొందర ఎక్కువ. అంటే వాడి తల్లిని బిడ్డని పుట్టిన వెంటనే వేరు చేసేస్తారు, కాబట్టి ఆ పిల్లాడికి వీళ్ళు ఓ మూడు ఆడపేర్లు మూడు మగ పేర్లు లేదంటే ఓ రెండు ఆడపేర్లు రెండు మగ పేర్లు ఇస్తారు. ఇస్తే వాడు పుట్టాక అప్పుడు ఆ పేరుని ప్రింట్ చేసి ఒక ఒక పట్టి మీద అది తల్లికి బిడ్డకి కూడా పెడతారు అన్నమాట, అందుకని చేస్తారు అయ్యే. కానీ అది ముఖ్యం కాదు ఇక్కడ, ఏ దేశంలో ఎలా చేస్తే మనకు అనవసరం. కానీ మనకి కావలసింది ఏంటి అంటే పుట్టక ముందర ఈ శరీరానికి ఒక ఉనికి అనేది అవునంటారా కాదంటారా? అవునా? కనుక జాయితే అస్థి పుట్టాక ఇది పెరగలేదనుకోండి మనకేమవుతుందండి? గుండె దడ
అయ్యో మా పిల్ల పెరగటం లేదు, మూడో నెలలు వచ్చేసినా ఇంకా రెండు అరకేజీ ఉన్నాడు, 2 కేజీలే ఉన్నాడు, ఏమిటైపోతుందో. ఆ నెల వచ్చేసరికి డబ్బులు అయిపోవాలంటే మీ డాక్టర్లు మా పిల్లవాడి సగం కూడా రాలేదు అని బెంగ పెట్టేసుకుంటాం. కనుక పుట్టిన వాడు పెరగకపోతే మనకు ఒక బెంగ, అందుకని వాడు వర్తతే వర్తిల్లాలి. అస్తి జాయితే వర్తతే పరిణమతే మార్పు రావాలి కదా. ఎంతసేపు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి, లేదు అంటే 4 ఏళ్ళలో ఎలా ఉన్నాడో 6 ఏళ్ళు వచ్చినా అలాగే ఉన్నాడనుకోండి, ఇంకే ఉన్నాడనుకోండి, అమ్మో వీడికి మరుగుచ్చుతనమేమో. 17 ఏళ్ళు వచ్చినా పిల్ల పుష్పకొచ్చి అయ్యో అదో బెంగ, ఇవన్నీ బెంగలే కదండి. 17 ఏళ్ళు వచ్చినా నా పిల్లాడికి కమీసం కూడా రాలేదేంటి, ఇది ఒక బెంగ. మనకి ఈ మార్పులన్నీ మనం కోరుకుంటున్నాం. ఆ యొక్క జీవితంలో ఉండే మార్పు, పళ్ళు రావాల్సిన టైంలో పళ్ళు రావాలి, నవ్వవలసిన టైంలో నవ్వాలి, నడపే టైంలో నడపాలి. వీటి మైల్ స్టోన్స్ అంటారు, మైల్ స్టోన్స్. రోడ్డు మీద ఎక్కితే చూడండి, మైల్ స్టోన్ అని పని పేరు పెట్టారండి ఇంగ్లీష్ లో. మైల్ స్టోన్స్ ఇవన్నీ కూడా మనం వద్ద వచ్చే ఇప్పుడు మైల్ స్టోన్స్ ఎప్పటి వరకు మైల్ స్టోన్ ఇచ్చేది మైల్ రాళ్ళు. మన అభ్యున్నతికి మైల్ రాయి అనేది మన శరీరం పెరగడానికి మైల్ రాళ్ళు పై. ఈ మైల్ రాళ్ళు సరే 18-20 ఏళ్ళు వచ్చేంత వరకు అన్ని సభ్యంగా జరిగాయి. 35, 40, 50 వచ్చిందండి, 50 పడ్డారు. అప్పుడు ఏమవుతాయండి ఇవన్నీ మైల్ రాళ్ళు దగ్గర దేనికి దగ్గర అవుతున్నాయి, ఆఖరి దశకి దగ్గర అవుతున్నాయి, ముందు దశకి దూరమైంది. కనుక ఇప్పటి నుంచి ఇప్పుడు అయినా మైల్ రాళ్ళు అవి 50, 51, 52, 53, 60, 70 ఇవన్నీ వరుసగా రావాల్సిందే. 60 వచ్చాక మళ్ళీ నెల నేను 25 కలిపానంటే ఏ జాతిలాగా మనకి ఎవరు కొడుకు లేరు వాళ్ళ యవ్వనాన్ని మనకి ఇవ్వడానికి. ఏయాతి అనే మహారాజుకి తన యవ్వనం మళ్ళీ పొంది ఆ చక్కగా ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటే ఆయన కొడుకు ఇచ్చేశాడండి తన యవ్వనాన్ని. అది ఆయనకే చెల్లు, కానీ మనకు అలా ఎవరు ఇచ్చేవాడు లేరు ఇక్కడ. అందుకని ఏం చేయాలి, మనం వస్తున్న దానిని యాక్సెప్ట్ చేయాలి, దానిని గ్రహించాలి. ఓహో ఇదంతా నా దేహం చెందేటటువంటి పరిణామం కదా, ఇవే కదా జీవితంలో వయస్సులో శారీరకంగా వచ్చే మార్పులు అని చూస్తున్నాం. ఈ శరీరంలో వచ్చిన మార్పుల్ని ఎవరు చూస్తున్నారండి, మన శరీరంలో వచ్చిన మార్పులు బయట వాళ్ళు చూడటం కాదు, మనం చూస్తున్నామా లేదా? నా 16 చెంపు చెంపు మనకి ఎత్తు వేశాను నేను లంగావోని వేసుకుని, 20 ఏళ్ళు వచ్చాక కూడా కొంచెం పర్వాలేదు, 30 ఏళ్ళు వచ్చాక స్లో అయ్యానా లేదా? 50 ఏళ్ళు వచ్చాక మరీ స్లో అయిపోయాను కదా, 60 వచ్చాక ఈ మధ్యలో నాకేదైనా రోగం దగ్గర వస్తే ఇంకా స్లో అయిపోతున్నాను కదా. కానీ ఈ మార్పులన్నీ ఎవరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. ఈ చూస్తున్న నేను సత్యం, అది మర్చిపోకూడదు. నేను 15 మనకి సాధ్యమైన వరకు 10 ఏళ్ళు 10, 10, 12 ఏళ్ళు అప్పటి నుంచి కొన్ని కొన్ని జ్ఞాపకాలు ఉంటుంటాయి, అవునా బాబా? అక్కడి నుంచి మనం చూసుకుంటూ ఉంటాం. 15 ఏళ్ళు స్కూల్లో అక్కడ జరిగింది, తర్వాత కాలేజీల్లో జరిగింది, ఇవన్నీ కొంతవరకు జ్ఞాపకాలు. ఈ జ్ఞాపకాలను అన్నింటినీ మనం తలుచుకుంటున్నప్పుడు అప్పుడు నేను అలా ఉన్నాను, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అని చెప్తున్న వాడు బయట ఉన్నాడా నీలో ఉన్నాడా? అప్పుడు నేను ఎంత ఎంత మాట చేస్తామని చెప్తూ ఉంటారు చూడండి. అప్పట్లో మేము మెట్టు విరిచి మెట్టు ఎక్కేవాళ్ళం. ఇంకా ఏంటంటే పెద్ద ఎనప మంచాలు మోసేసేవాళ్ళం మెట్టు కలిసి. ఇప్పుడు చేయగలవాడి చేయలేం. కనుక ఈ ఈ మార్పులన్నింటినీ గమనిస్తున్న వాడు మన లోపలున్నాడు. వాడెవడో కాదు, వాడు మన అసలు వాడు. వాడు మన నిజ స్వరూపం. వాడి వీటన్నింటినీ చూస్తున్నాడు. ఈ జగత్తును ఎలా చూస్తున్నాడో ఈ శరీరాన్ని కూడా అలా చూస్తున్నాడు. గురుదేవుడు ఏం చెప్తారు? యదృశ్యం తన్నస్యం. ఏదైతే మనం చేత చూడబడుతోందో అది నశించి తీరుతుంది. అవునా? మనం చూస్తున్నాం మన శరీరాన్ని, మనమే చూస్తాం. అది నశిస్తుందో లేదా? నశిస్తోంది. ఏమండి మనం వారం తిరిగేసరికి మన గోడని మనం కట్ చేసి పడేస్తాం, అంటే వాటిని చంపేస్తాం కదా. జుట్లు కత్తిరించేసుకుంటున్నాం, కోడుకులు చేసుకుంటున్నాం, వాటిని చంపేస్తున్నాం కదా. మన మన శరీరంలోనే ఈ చర్మంలో ఉండేటటువంటి కణాలన్నీ ఏ పుట్టగా పుట్టగాదండి, ఏ క్షణానికి ఆ క్షణం రానిపోతున్నాయి, కొత్త కణాలు వచ్చేస్తాయి. మరి ఇదంతా చావు పుట్టుక చావు పుట్టుక ఇలా చపాతీలు చేసినట్టుగా మన శరీరంలోనే ఉంది. ఇలా 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 జరుగుతుంది. అనుక్షణం చేస్తున్నా, అనుక్షణం పుడుతున్నా. ఇది గమనించడం లేదు మనం. ఇది గమనించాలి, ఇది విచారణ. ఈ గమనించేవాడు ఎవడు అంటే నేను. అది నా అసలు స్వరూపం. అలాంటప్పుడు అస్థి జాయతే వర్ధతే, అంటే ఉండడం పుట్టడం పెరగడం మార్పు చెందడం అపక్షీయతే. అది మెల్లిగా అన్ని రివర్స్ లో చెడిపోవడం మొదలు పెడతాయి. ముందర పుట్టినప్పుడు పళ్ళు లేవు. ఇప్పుడు 60వ పడవ, 70వ పడవ, 80వ పడవ వచ్చేసరికి పళ్ళు ఉండటం లేదండి. కళ్ళు కనబడుకున్న కళ్ళు ఇప్పుడు మరి 30 ఏళ్ల వాళ్ళకి, 40 ఏళ్ల వాళ్ళకి కూడా కనబడ్డం మానేస్తున్నాయి. శుక్లాలు వచ్చేస్తున్నాయి. ఏమైనా అంటే అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ రేస్ లేదు అల్ట్రావైలెట్ రేస్ అంటారు. కొన్ని దేశాల్లో ఉన్న వాళ్ళకి అలా జరుగుతుంది. ఆస్ట్రేలియా కానీ, నార్వే కానీ ఇలాంటి దేశాల్లో అక్కడ తీక్షణంగా 24 గంటలు సూర్యుడు ఉంటాడు. అలాంటి చోట్ల వాళ్ళకి కళ్ళు దెబ్బతింటాయి. కనుక ఇదంతా ఏంటి మాత్రం చూస్తున్న వాడు ఎవరు? నేను. నేను చూస్తున్నా. ఈ మార్పులు చూస్తున్న నేను ఇప్పుడు పడిన మధ్యే ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది మన శరీరం. పళ్ళు ఊడిపోతున్నాయి, కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు, ముక్కు వాసన తెలియటం లేదు, చెవులు వినబట్టడం లేదు, రుచులు తెలియటం లేదు, కాదు నడవటం లేదు, చేతుల్లో శక్తి తగ్గిపోయింది. అవునా? ఇవన్నీ జరుగుతున్నాయా? ఇవన్నీ పరిణమతే. ఎప్పుడవుతే అపక్షీయతే అంటారు. దీనిని ఏమంటారు? డిటీరియరేట్ అయిపోతుంది అన్నమాట. ఇంగ్లీష్ లో చెప్పాలంటే మన శరీరం డిటీరియరేషన్. అంటే డిటీరియరేట్ అంటే నశించిపోతాం, మెల్లిమెల్లిగా 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 క్షీణించిపోతాం. ఆ క్షీణించిపోయి క్షీణించిపోయి క్షీణించిపోయాక చివరికి వచ్చేది ఏంటండి? అది ఇంకా అయిపోయింది, పడుకుంటుందంటే నశించిపోతుంది. నశ్యతి. ఇది కూడా ఒక వికారమే, ఇది ఒక దశే. దిస్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ లైఫ్. అంతేకాని ఇది వేరే కాదు. ఇది కాద ధర్మం కాదు, శరీర ధర్మం. ఇదే మైలు రాళ్ళు. ఈ మైల్ స్టోన్ లేకుండా నాకు మొదటి మైల్ స్టోన్ నాకు 30వ 50వ మైల్ స్టోన్ దగ్గరే నేను ఆగిపోతానంటే కుదురుతుంది అంటండి. కుదరదు. నీ రోడ్డు అక్కడ వరకు వేసుకున్నావు. పుడుతూనే నీ రోడ్డు, నిన్ను పుట్టించిన వాడు అక్కడ వరకు వేశాడు. వాళ్ళ మైల్ స్టోన్ వరకు వెళ్ళాల్సి 50 దగ్గర ఆపేశాడు అనుకో, అక్కడ ఆగిపోవచ్చు. చూస్తున్నాం మనం, లేదు మైలు కూడా వెళ్ళలేదు, అక్కడే ఆగిపో, అక్కడే ఆగిపోయింది, ఆగిపోవచ్చు. అసలు బయటకు కూడా రాకుండానే ఆగిపోయింది, ఆగిపోవచ్చు. మనకి ఇవన్నీ మార్పులు. ఈ మార్పుని మనం ఎప్పుడైతే గమనించడం మొదలు పెడతామా, అప్పుడు మనకి మరణం అంటే భయం ఉండదు. మరణం కూడా ఒక దాసే. మరణాన్ని మనం ధైర్యంగా చూస్తాం, దాన్ని ఎదుర్కొంటాం. అది చూడడం మనకు నేర్పిస్తారు బాబుజీ మహారాజ్ వారు. శరీరం నేను 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 అనుకుంటున్నాను, నేను ఇది నేను కాదు, ఈ శరీరాన్ని చూస్తున్న నేను అసలు నేను. శరీరం కూడా చూడబడుతుందన్న విషయం మనం మర్చిపోకూడదు. మన హార్మోనియం ఎలా చూస్తామో, ఈ మైక్ను ఎలా చూస్తామో, ఆ చెట్టును ఎలా చూస్తామో, ప్రపంచాన్ని ఎలా చూస్తామో, ఎదుట దేవుని ఎలా చూస్తామో, ఈ శరీరాన్ని కూడా మనం అలాగే చూస్తాం. ఈ శరీరం కూడా చూడబడుతుంది కనుక ఏది ఏదవుతే చూడబడుతుందో అది చూడకుండా పోవడం అనేది కూడా జరుగుతుంది. అది మనం గ్రహించాలి. అది గ్రహించినాడు మన భయం. ఆ భయం తీసేస్తున్నారు. ఒకసారి మీకు విషయం చెప్తా, ఇలాగే మాతాజీ వారితో ఒక చోట ఇక్కడ సనాతన సభలు జరుగుతున్నాయి. జరుగుతుంటే స్వామివారులందరూ చాలా వరుసగా అక్కడ కూర్చుంటారు కదా సభ సభలోను, అక్కడ కూర్చుని ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్నారు. చచ్చే ముందు ఇది చేయాలి, చావంటే ఇలాగా, చావంటే అలాగా, ఇలాగా అందరూ మాట్లాడుతారు. ఒక ఆయన ఎవరో లేచారు, లేచి ఏమండి మీ స్వామి వాళ్ళందరూ ఇలాగే చెప్తున్నారు, చావు చచ్చిపోయే ముందరే మీరు తెలుసుకోవాలి, తెలుసుకోవాలని మీరందరూ చావు మీదే కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నారు కాబట్టి మాకు అసలు భయం వేసేస్తోంది, మీరు ఇలా చెప్తే ఎలాగా అని ఓపెన్ గా చెప్పలేడు. ఒక ఆయన పెద్ద సభ జరుగుతుంది అక్కడ, వేల మంది ఉన్న సభలో. అప్పుడు ఒక మహాత్ములు చెప్పారు, నాయన ఇది మీరు భయపడడం కోసం చెప్పటం లేదయ్యా, ఇది ఒక స్థితి మాత్రమే. ఇది మీ ఈ స్థితిని మీరు గమనిస్తే మీరు ఎలాగైతే 10 ఏళ్ళప్పుడు ఇలా ఉన్నాను, 17 ఏళ్ళప్పుడు అలా ఉన్నాను, 20 ఏళ్ళప్పుడు ఇలా ఉన్నాను, 50 ఏళ్ళు వచ్చాక ఇలా ఉన్నాను, ఈ 40 నుంచే నా తల నడవడం మొదలు పెట్టింది, ఇవన్నీ నువ్వు గ్రహిస్తున్నావు కదా, ఇవన్నీ గ్రహిస్తున్నప్పుడు నేను కూడా ఇంకా ఆఖరి మైల్ స్టోన్ దగ్గరికి వెళ్తున్నాను అని నువ్వే చూస్తావు. అప్పుడు భయం ఉండదు. నేను ఇంకా అంత దూరం వెళ్ళాలి అనుకుంటే నువ్వు భయపడవు కదా. నీకు భయం తీసేయడం కోసం ఇవి చెప్తున్నారండి మహాత్ములందరూ, భయం పెట్టడానికి కాదు. మనందరికీ కూడా అందరికంటే ఇక్కడ మరణ భయం అంటే మాక్సిమం భయం ఎవరికి అన్నది మనందరం చూసాం హాస్పిటల్లో. ఎవరికండి? మా పితామహులు, మా గురువు, మా సోదరులు, నారాయణ ప్రసాద్ గారు, నారాయణరావు అంకులు, మా బావగారు వ్యావహారికంగా. మరి ఆయన చిన్న దెబ్బతో చూస్తే చాలు, అడుగు కృష్ణారావు చూశాడు, ఇంత చిన్న దెబ్బతో చూస్తే చాలండి అలా ఇచ్చేసి బాబుజీతో దెబ్బలాడేవారండి. ఏంటండి బాబు ఇలా చేస్తున్నారు నాకు ఈ వయసులోను, ఇలా న్యాయమేనా మీకు అని ఇలా దెబ్బలాడేవాడు అండి. అది కాస్త ఆయన ఈయనకేం పట్టిందండి, ఆయన ఒకసారి వెళ్ళి బాత్రూమ్ బయట ఎక్కడో ఉన్న బాత్రూమ్ దామని పెట్టాడు. నేనేమో గుంటూరులో ఉన్నా, అక్కడికి నా ఫోన్ అత్యంతగా తలంతా పగిలిపోయి రక్తం వచ్చేస్తాను అని ఇదిగో ఈ కృష్ణే ఫోన్ చేశాడు. పరుగులు పెట్టుకుంటూ వచ్చాను, ఇదిగో ఇదే ఫోన్ చేసింది. పరుగులు పెట్టుకుంటూ వచ్చి చూస్తుంది కదా ఏమీ అవ్వలేదు, కానీ బాబుజీ ఏమైనా అయ్యేటట్టు చూస్తారా అంటే ఏ కుట్లు కూడా పడలేదు. రక్తం చూస్తే అందుకే అంత భయపడినటువంటి ఆయన అందులోనూ మనం ఇప్పుడు గురు కవచమే చదువుకుంటున్నాం. ఈ గురు కవచం పుస్తకం ఎందుకు బయటకు తీసుకురావాలి, ఆయన సంగతి బయటకి ఎందుకు చెప్పాలి అని మాతాజీ నిర్ణయించుకున్నారంటే మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటున్నాం. ఎందుకు అంటే అందరికీ మరణ భయం ఉంది. ఈ మరణ భయం జయించడానికి ఏదో పెద్ద పెద్ద పుస్తకాలు గ్రంథాలు చదివేసి దీర్ఘమైన విచారణ 24 గంటలు పొద్దున లేచింది నిద్ర లేచింది మొదలు నిద్రపోయేంత వరకు అదే విషయ విచారణలో ఉండక్కర్లేదు. మనకి తెలిసినటువంటి గురువులు గురుబోధ మనం చదువుకుంటే దానిని విచారణ చేసుకుంటే మరణ భయం అనేది పోతుంది. అది అందరికీ తెలియాలి. గురు బోధ అంత గొప్పది, అందుకని అది బయటికి తీసుకురావే అని ఆవిడ నాకు అనేక సార్లు అది అంత భయపడ్డ ఆయనండి తన చివరి నిమిషంలో నేను అక్కడ పక్కన ఉన్నాను, అమ్మ అక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళు అక్కడ ఉన్నారు, అంత చక్కగా అమ్మ ఎంతో బాధ గురు బాబు శ్రీ గురు బాబు సమర్థ సద్గురు కాళి బాబు అని పాడుతున్నారు. రాత్రి 12 ఆ టైంలో పాడుతున్న టైంలో అంతకు ముందరండి ఇదిగో నన్ను తీసుకురా అన్నాడు ఆయన. నన్ను పాడుకలు తీసుకురా, పాడుకలు తెచ్చాను, పాడుకలు నమస్కారాలు తీసుకున్నాను. గంగ తీసుకుంటే ఇంత దండు ఉందని నాకు తెలియదు. కనుక మా పాదాలకు కొంచెం నీళ్లు రాసేస్తే ఇదిగో గంగ అని చెప్పాను. అది అయిపోయాక మా దగ్గర వచ్చారు. సరే ఇది జరుగుతుంది
హాయిగానండి. అలా చూసి పైపొచ్చి అంతకు ముందర డాక్టర్ షాప్ గారు వచ్చారు. ఒక అరగంట గంట ముందర వచ్చి ఆయన అక్కడ ఏదో తిప్పుదామని చూశారు, కనిపించడం లేదు. మానిటర్ దగ్గర ఏమండి మీరు ఆ స్విచ్ అలా వేస్తే పనికిరా, అది పనిచేయదండి అని ఏం చెప్తున్నారు. ఆ స్విచ్ని కొంచెం ఇలా నొక్కండి అది పనిచేస్తుంది అన్నారు. అంటే ఏంటి, అంతవరకు నేను చూస్తున్నది చూశాడా అంటే అంత స్పృహలో ఉన్నారు. అంత స్పృహలో ఉండి హాయిగానండి అలా అసలు మామూలు రోజుల్లో అయ్యమా ఉనికిపోవడమే అసలు వాడెవడు ఆయన ఎవరో చూపిస్తున్నావు పలానా ఏట్లో ఏటో నువ్వు చచ్చిపోతావని ఆయనకి రాసిచ్చాడు. దాంతో ఆయన డిప్రెషన్లో చెప్పబోతే మాతో చెప్పారు అంతులా అదేదో నాకు ఇచ్చేది నేను చూసుకుంటాను దాని సంగతి అని ఆవిడ కాగితం మాయం చేసేసాడు. ఆయుష్మాలు ఈ శోమాలు అన్ని చేయించారు ఆయనకి. 86 వసంతాలు కూడా పూర్తి చేశారు, అన్ని చేశారు. కానీ ఎప్పుడైతే మాతాజీ ఇచ్చిన ఆ ఇది ఉందో అది అయిన ఎన్నేళ్ళ కదా, 15 ఏళ్ళు 20 ఏళ్ళు బతికాడా లేదా? ఇప్పుడు ఆయనకి మరణం అంటే భయం ఉందా? అసలు అర్థం కూడా లేకుండా హ్యాపీగా అలా వదిలేశాడండి. అది అటువంటి ధైర్యం మనకు వస్తుందండి. మనం ఎప్పుడైతే మనని మనం చూసుకోవడం అలాగా మొదలు పెడతామో మనం శరీరం పెట్టిందన్నా కూడా నేను చూస్తున్నాను నా శరీరాన్ని అనేటటువంటి ధీమాతో దాన్ని వదిలేస్తాం అన్నమాట. ఆ కృష్ణుడు రాముడేనా వదలాలి అలాగా మన శరీరాన్ని నేను వదలగలను, నా గురుమూర్తి నాకు అటువంటి స్థితిని ప్రసాదిస్తున్నారు అని చెప్పి మనం ధీమాగా ఎదుర్కోవచ్చు. కనుక వీటన్నిటికీ ఏంటంటే సాక్ష్యవరు నేను, నేను నేను ఆ నేను అహంకారుడు కాదు. అహంకారుడంటే చర్మకారుడు స్వర్ణకారుడు ఏమండి ఈ కారుడు లాంటి వాడు. కానీ ఈ అహం మాట్లాడు చూస్తుందంటే సాక్షిగా చూస్తుంది. అటువంటి మనకి ఇప్పుడు 100వ శ్లోకానికి వచ్చేసాం. ఇవాళ పూర్తి చేసుకుందాం, ఇవాళ చెప్పేస్తాను నేను. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏమండి? ఇప్పటి వరకు మనం ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చాం? మనని మనం సాక్షిగా చూసుకోవడం అనేది తెలిసి నేర్పిస్తున్నారు మనకి. అంటే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వస్తు జాలాన్ని విషయాలని అన్నిటినీ మనకి ఇవ్వగలరు గురుమూర్తి, అన్నిటిని ఇస్తున్నారు కూడా. కానీ అన్నిటితో పాటు బ్రహ్మానందాన్ని కూడా ఇస్తున్నారు. ఆ బ్రహ్మానందం అనేటటువంటిది మనం బ్రతికుండగానే అనుభవించాలి అని చెప్తున్నారు. అదే ఇక్కడ ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు కూడా 99వ శ్లోకంలో 98వ శ్లోకం 99వ శ్లోకంలో చెప్పారన్నమాట. అంటే భజనవాన్ నిన్ను సేవించే వారికి, భజన అంటే భజన చేయడం కాదు, నిన్ను నీకు సేవ చేసుకునేటటువంటి వారు అంటే నిన్ను అనుక్షణము నిన్నే తన మనస్సులను ఉంచుకొని కీర్తించేటటువంటి వారికి పరానందాభిక్యం బ్రహ్మానంద రసానుభూతిని నువ్వు బ్రతికుండగానే ఇస్తావయ్యా, వాళ్ళకి జీవన్ముక్తులను చేస్తావు. ఎవరు? అమ్మ. అమ్మ అన్న, బాబు అన్న, గురువు అన్న, పరాశక్తి, ఆది పరాశక్తి, లలిత పరాభట్టారిక, మహారాజరాజేశ్వరి, మహాత్రిపుర సుందరి, ఏ పేరైనా పెట్టచ్చు మనం. ఆవిడ మట్టుకు సర్వ సృష్టి స్థితి లయ కారణ, అది మర్చిపోవద్దు, అది మర్చిపోకూడదు. ఈ సృష్టి స్థితి లయాలు చేసే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ ఆవిడ డిప్యూటీస్, డిప్యూటీస్ అంటారు. ఆవిడ కొన్ని కొన్ని పనులు చేయడానికి కొంత కొంతమంది మనుషులు, కొంత కొంతమంది దేవతలని ఆవిడ అపాయింట్ చేసింది కనుక అది వాళ్ళు. అందుకనే అంతకు ముందర శ్లోకంలో అమ్మ, లక్ష్మి, సరస్వతి, ఈ పార్వతి వీళ్ళందరూ చేసేటటువంటి పనులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేసే పనులు అవన్నీ పరిమితమైనవి. కానీ నీ యొక్క శక్తి పరిమితి లేదు. నిస్సీమ అనే పదం వాడారు, సీమలు లేని, ఎల్లలు లేని. అదే మనం ఏం గురుమూర్తి శ్లోకంలో కూడా చెప్పుకుంటున్నాం, అనంత శక్తి సంపన్నం, అనంత శక్తి సంపన్నమైనటువంటి ఆ జగన్మాత అన్నమాట. మరి అటువంటి అమ్మకి ఇంత చక్కగా వారు 100 శ్లోకాల్లో అమ్మని కీర్తించి కీర్తించి కీర్తించి, మరి మొదటి శ్లోకంలో ఎలా అన్నారండి ఆయన? మొట్టమొదటి శ్లోకంలో వారు అన్నదేంటి? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభువితో. అమ్మా, అసలు శివశక్తి స్వరూపమైన నిన్ను గురించి చెప్పడానికి, నిన్ను గురించి చెప్పడానికి నాకు అసలు అర్హత ఏముందమ్మా? నీ గురించి చెప్పడానికి బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ, కోటాను కోట్ల దేవతలు నిన్ను స్తుతించి వెళ్ళిపోయారు. వాళ్ళకి కూడా, వాళ్ళ స్థుతులకు కూడా నువ్వు అందలేదు. అలాంటిది నిన్ను నేనే స్థుతి చేయగలనమ్మా. కానీ నువ్వు నాలో ఉన్న చైతన్యాన్ని కొద్దిగా అలా కట్టావంటే అదే పెళ్లి ముక్కుతుంది చాలు. నాలో స్పందనతే గురుమూర్తి చేస్తున్నదంటే, మనలో నిద్రాణమై ఉన్నటువంటి ఆ ఆత్మశక్తిని మేల్కొల్పుతున్నారు. దేని ద్వారా? మంత్రోపదేశం ద్వారా. ఆయన ఇచ్చిన మంత్రమే మనలో ఉన్న చైతన్యాన్ని ఊర్ధ్వముఖంగా వెళ్ళడానికి ఆయన మనకి రక్షణ పెడుతున్నారు. ఆజ్ఞాచక్ర స్థానంలో వారు రక్ష పెడుతున్నారు. వారి యొక్క హస్త చరిత గర్భం చెప్తున్నాను నీకు, భయం ఎందుకు? వైఫ్ హియర్, ఐఎమ్ హియర్ అంటున్నారు ఆయన. అని ఏం చేశారండి, లేచాక రక్ష పెడుతున్నారు. ముందర ఏం చేశారు, మన తప్పులన్నింటినీ ఖాళీ చేశారు. ఏమండి, మన మనసులో ఉన్నవన్నీ చెప్పు, మీరేమైనా చేసినవి, తెలిసి చేసినవి, తెలియక చేసినవి, తప్పులు పాపాలు ఏమైనా ఉంటే అన్ని చేయండి, నాకు అవన్నీ నేను తీసుకుంటాను. ఎందుకంటే ముందర దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు మొట్టమొదట వచ్చింది హలాహలం. ఆ హలాహలాన్ని స్వీకరించింది ఎవరు? పరమేశ్వరుడు. పరమేశ్వరుడు గురు, పరమేశ్వరుడు మన హలాహలాలన్నింటినీ తీసుకుంటున్నది ఎవరు? ఎందుకు ఆయన దానిని మింగలేదు? మింగితే లోపలున్న లోకాలన్నీ నాశనం అయిపోతాయి, బయటకు వదిలితే బయట ఉన్న లోకాలన్నీ నాశనం అయిపోతాయి. తన లోపల పెట్టుకొని తన లోపల ఉండే లోకాన్ని గురుమూర్తిగా అసలు లోపల బయట అంటే తానే అయి ఉన్నప్పుడు ఆయన లోపలికి మింగినా బయటకు ఉండినా, కానీ ఆయన లోపలికి మింగడు అంటే మనందరం చెప్పిన చెత్త విషయాలన్నీ ఆయన ఎప్పటికీ మనలాగా ఈ బుర్రల్లో పెట్టుకొని ఎవడో ఎప్పుడో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు సరైన మర్యాద చేయలేదు అనే విషయాన్ని మనం ఎన్నేనైపోయినా మనలాంటి వాళ్ళు ఇంకా గుర్తులు పెట్టుకుంటున్నాం. కానీ గురువుత్తి అలా గుర్తు పెట్టుకోడు, అది గుర్తుంచుకోండి. నేను చాలా గట్టిగా చెప్తున్నాను, ఇది మన వెడబ్బు మీరందరూ మంచివాళ్ళు. ఎప్పుడైతే మనం గురుమూర్తి దగ్గర మన శిరస్సును ఉంచి వారి పాదానికి ఆడించామో ఆ క్షణం నుంచి ఇంకొక్కడ మనకి మన పూర్వజన్మ స్మృతి మనకు ఉందా అండి? మనం ఇప్పటికి 84 లక్షల జన్మలు ఇచ్చాం, మరి ఈ జన్మల్లో వచ్చినవన్నీ మనకు గుర్తుండి చచ్చాయా? మరి ఇప్పుడు మనం గురుమూర్తి హస్తగర్భం నుండి మళ్ళీ జన్మిస్తాంగా, మరి ఎందుకు గుర్తించుతాయి దానిని? గురుమూర్తి దా తప్పు మన సాధన జరగటం లేదు అంటే, సాధన సరిగ్గా జరగటం లేదు అంటున్నామండి, తప్పెవరిది? మనది. మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామా? నా తన్మనోదనాల్ని గురుమూర్తికి దోక్షిరాలు సాక్షిగా నేను అర్పిస్తున్నానే, మరి అర్పించినప్పుడు ఇది ఆయనకు తగినట్టుగా నేను వర్తిస్తున్నానా? ఆయన నువ్వు శరీరం కాదు అంటే నేను శరీరమే, నన్ను ఎవడైనా ఏదైనా అంటే నువ్వు చెప్పొచ్చు పడతానంటాను. ఎవడు వాడు నన్ను అంటానికి దుస్సుమంగా వస్తావండి, ఇది అహంకారుడే. కనుక ఇది పోవాలి. ఇది పోవడం కోసమే మనకి ఇన్ని శ్లోకాలు చెప్తారు. గురుమూర్తి మనలో అటువంటి దివ్య స్పందన తీసుకొస్తున్నారండి. గుర్తించకపోతే గురుమూర్తి ఒకటే ఛాన్స్, మాక్సిమం రెండో ఛాన్స్. ఇప్పుడు రెండో ఛాన్స్ లో ఉన్నాం మన అందరం. ఇది కూడా పోయిందనుకోండి, అర్జునుడికి రెండు ఛాన్సులు ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. మొదటిసారి భగవద్గీత చెప్పాడు రణరంగం మధ్యలో, అంత అయిపోయాక మర్చిపోతే అప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్పాడు. కనుక దీన్ని మనం ఏం చేయాలి, మనం రెండో ఛాన్స్ ఇచ్చారు గురుమూర్తి మనకు ఒక రూపాన్ని అక్కడ కూర్చోబెట్టారు తన స్థానంలో, అది రిక్తంగా ఉంచలేదే, పూర్ణంగా కూర్చోబెట్టారు అక్కడ. మరి అక్కడ మనం ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది, తెలుసుకొని ముందరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన మైల్ రాయి దగ్గరికంటే మన మైల్ రాడ్ ఎక్కువైపోతున్నాయి, మనం ఇంకా 15-16 లేవు. ఆ 17-16 మైల్ స్టోన్స్ దగ్గర ఉన్న వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. 50వ మైల్ స్టోన్ దాటిన వాళ్ళే ఎక్కువ ఉన్నాం, అవునంటారా? మరీ మాట్లాడేనంటే 60 దాటిన వాళ్ళు.
మనం అయి ఉన్నాం బుద్ధి తత్వమసి అంటే అర్థం అయ్యే తత్వం అంటే అది ఏది ఎవడైతే శివుడు శివుడు అన్న బతుకుతున్నావో త్వం ముప్పు అసి అయి ఉన్నాం దానిని మనం గుర్తించడం ఒక్కటే మనం చేయాల్సిన పని ఆ గుర్తించడానికి చేసే పనే సాధన ఆ గుర్తించడానికి ఏం చెయ్యాలి మనలో ఉండేటటువంటి ఆ అసలు నిజాన్ని కప్పేసినటువంటి వాటిని అన్నింటినీ తీసుకెళ్ళాలి ఈర్ష్య అసూయ అసహనం రోధలేనితనం కామం క్రోధం లోపం మాత్సర్యం నేను నాది ఇలాంటివి అహంకారం అపకారం ఒకటేంటండి ఇవన్నీ నేను అసలు మొట్టమొదట నేను చేస్తున్నాను నేను చూస్తున్నాను నేను చెప్తున్నాను నేను వింటున్నాను ఈ నేను 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 అందం మనం మానేసుకోగలిగితే ఇది నిజం కాదు అని మనకు తెలుస్తుంది అన్నమాట ఇది సాధన ఈ సాధన మనం చేయాలి ఇంతకంటే గొప్ప సాధన ఏం లేదు ఇది గొప్ప సాధన ఇటువంటి సాధన మనకి చెప్తూ స్వామి వారు మీరాజనం పలికారు ఇవాళ అమ్మకి చక్కగా మంగళహారతి ఇచ్చారు ఈ మంగళహారతి యొక్క గొప్పదనం రేపు చదువుకుంటాం ఇవాళ శ్లోకంతో పూర్తి చేసుకొని రేపు మంగళహారతి ఏమంటే ఇదంతా ఇంత విపులంగా చెప్పిన ఆయన మంగళహారతిలో అలా హార్తి ఇక్కడ పెడితే గబగబా పాడేస్తారనుకున్నారండి మళ్ళా మనం వేగమే కొనుమా శ్రీ బాబు ఎవరికి వేగం హార్తి పడడానికి ఎవరికండి వేగం మనకి ఎప్పుడు హార్త పాడిస్తామా ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఆయనకే పాపం వేగం లేదు కనుక ప్రదీప జ్వాలాభి దివసకర నీరాజన విధి సూతే చంద్రోపల జలల వైరత్వ రచన స్వకీయ రంభోభి సలిలని సౌహిత్య కరణం త్వదీయాభిర్వాద్భి సవచన వాచా మరియు సహనా భవతు సహనం పునః సహ వీర్యం పరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై శాంతి 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 హరి ఓ.